మార్కండేయ పురాణంలో దత్త చరిత్రలో భాగంగా మనం కువలయాస కుమారుడి యొక్క చరిత్ర చెప్పుకోవడం మొదలుపెట్టాం. శత్రుజిత్తు కొడుకు కువలయాసుడు కువలయాస్యం అనేటటువంటి ఒక గుర్రం ఎక్కి పాతాళకేతుని సంహరించి పాతాళకేతు అనే రాక్షసుడు చెరసాలలో పెట్టినటువంటి మదాలసని సేకరించి వివాహం చేసుకుని తల్లిదండ్రులకు ఆనందం కలిగించాడు. అప్పుడు తండ్రి, నాయన మంచి కోడల్ని తీసుకొచ్చావు, చాలా సుఖంగా ఉన్నావు, గుర్రంతో పాటు సామ్రాజ్యంలోకి అడుగు పెట్టావు, సంపదలు పొందావు, కానీ కేవలం భోగాలు పొందడం కోసం సామ్రాజ్యం కాదు. మనలాంటి మహారాజులు ఏం చెయ్యాలి? ఎప్పటికప్పుడు ప్రజల యొక్క రక్షణ, వాళ్ళకి ఏదైనా కష్టం ఉంటే తొలగించి మరీ సేకరించాలి. ప్రజారక్షణ అనే ఒక బాధ్యతను సేకరించాలి. అది కూడా ఎప్పటికప్పుడు కష్టం తొలగిస్తూ చెయ్యాలి. నీకు ఋషీశ్వరులు భూమండలం అంతా తిరగడానికి గుర్రం ఇచ్చారు. భగవంతుడిచ్చిన పరాక్రమం ఉంది. ఈ పరాక్రమాన్ని దేశరక్షణ కోసం వినియోగించు. కేవలం మనం సుఖాలు పొందితే మనం ప్రభువులం అనిపించుకోం. అసలు ప్రభు అంటే ఎవడు? ఊరికే ప్రజలు ఓట్లేస్తే మన నెత్తి మీద కూర్చుని మన సొమ్ములన్నీ దిగవరిగితే వాడిని ప్రభు అని గుర్తుపెట్టువండి. మనల్ని ఎప్పటికప్పుడు ఏ కష్టము లేకుండా నిరంతరం రక్షించేటటువంటి పుణ్యాత్ముడు ప్రభువు. అటువంటి ప్రభువు యొక్క పరిపాలనలో సక్రమంగా వర్షాలు కురుస్తాయి, ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది. అంతేగాని ప్రజలు కట్టేటటువంటి కప్పాలని సేకరించి తాము సుఖాలు అనుభవిస్తూ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోనటువంటి ప్రభువులు, అసలు ప్రభువులు కాదు, వాళ్ళు నరకాలకి పోతారు. ఇప్పటికే నీ పెళ్ళి నెల గడిచింది గనక ఇక మీదట ఉదయం అంతా దేశం తిరుగు. ఈ గుర్రం ఎంత గొప్పదో మీకు నిన్నే చెప్పాను కదా. ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమి మీద ఉండగలదు, అగ్నిలోకి వెళ్ళగలదు, జలంలోకి వెళ్ళగలదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతుంది. అటువంటి ఆ దివ్య గుర్రం ఎక్కి పగటిపూట ప్రపంచమంతా తిరుగు, ప్రజలకున్న కష్టాలు తొలగించు. ఇంకా కొంతమంది పాపాత్ములైన రాక్షసులు ఈ భూలోకంలో ఉన్నారు, అటువంటి రాక్షసుల్ని చీల్చి చెండాడి ప్రజారక్షణ చెయ్యి. మధ్యాహ్నం నుంచి భోజనం చేసి ఇంట్లో ఉండు, హాయిగా నువ్వు నీ కుటుంబం సుఖంగా గడపండి అని ఒక తండ్రి కొడుక్కి బోధించాడు. అటువంటి ఉత్తములు ఉండేవారు ఆ రోజుల్లో. నాయన మనకెందుకు వచ్చిందిరా, మనము మన డబ్బు మన కుటుంబం ఈ వ్యవహారం చూసుకుందాం, బయట మనకు వద్దు అని పిల్లలకి బోధించేవారు కాదు పూర్వం. పిల్లల్ని ఎప్పటికప్పుడు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. అటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆ రోజుల్లో మహారాజులు పిల్లలకి అన్ని రకాలుగాను కూడా దేశరక్షణ ప్రజారక్షణ అనే కర్తవ్యాన్ని బోధించేవారు. అందుకని రాముడు లాంటి మహారాజులు, ఈ కువలయాసుడు లాంటి మహారాజులు, ధర్మరాజు లాంటి మహారాజులు తయారయ్యారు. ఇప్పుడు ఈ కువలయాసుడు తండ్రి నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రతిరోజు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజారక్షణ కోసం దేశమంతా తిరుగుతానన్నాడు. భగవంతుడిచ్చిన గుర్రం ఎక్కాడు, అంతా తిరిగేవాడు. ఈ పూర్వాహ్నం అంతా తిరిగి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు, హాయిగా భోంచేసేవాడు. ఆ తర్వాత ఆయన ఆయన భార్య వీళ్ళంతా ఉద్యానవనాల్లో షికారులు పుట్టేవారు. సాయంత్రం పూట కాసేపు సంగీతం పాడుకునేవారు, వినేవారు. ఈ విధంగా వాళ్ళ జీవితం కొంతకాలం గడిచింది. నేను నిన్నే మీకు చెప్పాను కదా, శత్రుశేషం రుణశేషం అగ్నిశేషం అట్టే పెట్టకూడదు. ఈ కువలయాసుడు పాతాళానికి వెళ్ళి పాతాళకేతుని చంపాడు. ఆ సమయంలో పాతాళకేతుకు తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు తాళకేతుడు. వాడు మాత్రం యుద్ధంలోకి అడుగు పెట్టకుండా తప్పించుకు పారిపోయాడు. వాడు చాలా తెలివైనవాడు. ఈ యుద్ధ రంగంలోకి అడుగు పెడితే ఇతడితో యుద్ధం చేసి మనం చస్తాం, వాడిని జయించలేం. ఈ కువలయాసుడు మహావీరుడు, ఇటువంటి మహావీరులతో యుద్ధం చేయటం అంటే కష్టం అని తెలివితేటలతో ముందే పారిపోయేటవాడు. కొంతమందికి చావు తెలివితేటలను ఉంటాయి. ఈ తెలివితేటలు కలిగిన వాడు ఏం చేస్తారన్నమాట, ఎందుకు వచ్చింది అనవసరంగా, ముందే తప్పుకుంటే మరణగండం నుంచి బయటపడతాం అని ఊహిస్తారట. కొంతమంది అజ్ఞానంతో పోటీలోకి దిగి ఎందుకు పరిగి రాకుండా పోతారు. వీడు కొంచెం తెలివైనవాడు, భయంకరమైన తెలివితేటలు కలిగిన వాడు. అసలు రాక్షసులకున్న తెలివితేటలు ఎవరికి ఉండవండి. దేవతల తెలివితేటలేమో లోకానికి ఉపయోగపడతాయి, రాక్షసుల తెలివితేటలు లోక నాశనానికి ఉపయోగపడతాయి. లోకనాశనం చేసేవాడి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకని ఎప్పుడు పాడు చేయాలి కదా వాడు. ఎలా పాడు చేద్దాం, ఎక్కడ బాంబు పెడదాం, ఎక్కడ ఎవరిని ఎలా తగలడదాం, ఎవరి డబ్బు ఎలా లాగుదాం అని చూస్తాడు వాడు. అందువల్లే దొంగళ్ళకున్న తెలివితేటలు పోలీసులకు ఉండడం కొంచెం కష్టం. పాపం పోలీసులకి కొన్ని పరిధులు ఉంటాయి, వాళ్ళకి ఆ పరిధులు ఉండవు. అందువల్ల ఈ తాళకేతు అన్నవాడు ముందే గ్రహించాడు, ఈ కువలయాసుడి దగ్గర గొప్ప గుర్రం ఉంది, ధనుస్సు ఉంది, అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, వీడు తలుచుకుంటే ఎంతమందినైనా చంపగలడు, మా అన్నయ్య అనవసరంగా యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతున్నాడు, నేను మాత్రం యుద్ధంలోకి వెళ్ళను అనుకుని యుద్ధం జరుగుతుంటే వెనక నుంచి పారిపోయాడు. వాడు మనస్సులో కక్ష పెట్టుకున్నాడు, మా అన్నయ్య పాతాళకేతుని చంపి అతడు పెళ్లి చేసుకోవడం కోసం ఎత్తుకొచ్చిన గంధర్వ రాజకుమార్తె మదాలసని నువ్వెత్తుకుపోయి పెళ్లి చేసుకుంటావా కువలయాస్యకుమారా, ఏమైనా నీ అంతం చూస్తాను, మా అన్నగారిని చంపిన నీ మీద నేను పగబట్టా, కక్ష పెంచుకున్నాను, పగ తీర్చుకుంటాను అని లోపల ఉడికిపోయేవాడు. కానీ ఎలా పగ తీర్చుకోవడం? అన్నయ్యని చంపిన కువలయాసుని చంపడానికి బలం లేదు, ఎంతమంది రాక్షసులు వచ్చినా వాళ్ళని అవలీలగా జయిస్తాడు వాడు, కాబట్టి యుద్ధం చేసి చంపలేము. ఇక యుద్ధం చేయకుండా వాడిని చంపడం ఎలాగా అని బాగా ఆలోచించాడు. ఒక నెలలాళ్ళు అదే పనిగా ఓ చోట కూర్చుని చివరికి బుర్రకు పదును పెట్టి ఓ మంచి పథకం ఆలోచించాడు వాడు. నాకు ఒక ఆలోచన తట్టింది, శత్రువుని శత్రుత్వంతో జయించలేనప్పుడు మిత్రత్వంతో జయించాలని శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తిని పగతో జయించలేనప్పుడు భక్తి వాడికి మన మీద వచ్చేలా చేసి వాడిని జయించవచ్చు అనుకుని వెంటనే ఏం చేశాడు వీడు, ఒక ఋషిగా మారిపోయాడు. వాడు కామరూపుడని చెప్పానుగా, రాక్షసులకి కామరూపం అనే ఒక విద్య ఉంటుంది. కామము అంటే కోరిక, రూపము ఆకారము, కామరూపం ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం వస్తుంది. వాడు ఋషిగా మారగలడు, గుర్రంగా మారగలడు, నేను చెప్పాక పాతాళకేతుడు పందిగా మారాడు వాడు. ఇలా పందుల రూపం ఎత్తుతారు రాక్షసులంతా, ఇప్పుడు పందుల రూపంలో చాలా యాత్ర పెడుతున్నారులేండి మనల్ని. ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే ఈ దౌర్భాగ్యుడు ఈ తాళకేతువు ఒక ఋషిగా మారిపోయాడు. ఇంకో రహస్యం ఏంటంటే, అసలు ఋషుల కంటే దొంగ ఋషులకి గడ్డం ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది. పాపం వాడు అసలు ఋషులు కనుక వాడు దాన్ని పెద్ద పట్టించుకోరు. ఈ వేషాలు వేసేవాడు ఏం చేస్తాడనమాట, ఎంత గడ్డం తగిలించుకుంటాడు, ఆ గడ్డం పొడుగ్గా పెట్టుకుంటాడు. అలా ఈ తాళకేతువు తెల్లని వెండి రంగులో ఉన్న మంచి గడ్డం పెంచుకున్నాడు, మీసాలు పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు, జుట్టును బాగా అట్ల కట్టించాడు, జటాజోటాలు ధరించాడు, జటాజోటాలకు రుద్రాక్షలు ధరించాడు, ఒళ్ళంతా బాగా విభూతి పూశాడు. అసలు పండితులు కొద్దిగా పూసుకుంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పూసుకున్నాడు. ఇంకా ఈ బూడిద పూసుకున్న వీడిని చూసిన వాడు ఎవడైనా అబ్బబ్బబ్బా ఎంత గొప్ప ఋషో ఎంత మహాత్ముడో అనుకుంటాడనమాట. అంత కపట వేషం వేసి ఈతన్ని పడగొట్టడానికి సమయం కోసం ఎదురు చూశాడు. ఒక రోజున ఈ కువలయాసకుమారుడు పరమ పవిత్రమైన గోమతి నదం దగ్గరకు వచ్చాడు. నైమిషారణ్యం దగ్గర ఉన్న గోమతి దగ్గరకు వచ్చాట. సరిగ్గా ఆ గోమతి దగ్గరికి రాగానే ఈ కపట ఋషి వేషంలో ఉన్న తాళకేతుడు చెయ్యెత్తి, నీకు శుభం కలుగ్గాక, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నాడు. పాపం ఈయన వెంటనే గుర్రం దిగి వినయంగా నమస్కరించి, ఆహా మీలాంటి మునీశ్వరుల ఆశీర్వచనం వల్లే మా వంశం నిలబడుతోంది, మునులంటే నాకు భక్తి, పూర్వం గాలవుడనే ముని గుర్రం ఇచ్చాడు, ఈ గుర్రం ఎక్కి ఋషుల్ని రక్షించాను, యజ్ఞాలు కాపాడాను, రాక్షసుల్ని సంహరించాను, మిమ్మల్ని రక్షించడం నా ధర్మం మహాత్మా, మీకేం కష్టం లేదు కదా, పాపాత్ములైన రాక్షసులు మిమ్మల్ని హింసించటం లేదు కదా, మీ యజ్ఞాలు సాగుతున్నాయా, మీ ధర్మములు సాగుతున్నాయా అని కుశల ప్రశ్నలు వేయగానే, ఏం చెప్పన్నాయనా, రాక్షసుల్ని చంపామనుకో అయినంత మాత్రం చేతనే యజ్ఞాలు హాయిగా సాగుతాయా, ఎక్కడో ఏ దొంగ రాక్షసుడో మారుమూల దాక్కుని ఉండొచ్చు కదా, దాంతో నాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నేను ఒక 3 రోజుల పాటు కఠోర దీక్షతో యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను, ఈ యజ్ఞం చెయ్యాలంటే దానికి ఈ గోమతి నదిలో ఒక పూట పూటంతా స్నానం చెయ్యాలి, నాకు జలస్తంభనం అనే ఒక విద్య ఉన్నది, అంటే నీళ్లల్లో దిగితే ఎంతసేపైనా నీళ్లలో ఉండగలను, అటువంటి జలస్తంభన విద్యతో నేను ఈ గోమతి నదిలో ఒక పూటంతా ములిగి శివనామస్మరణ చేస్తాను, ఆ నామస్మరణ అయిన తర్వాత ఒడ్డుకు వస్తాను, ఒడ్డుకొచ్చి యజ్ఞ దీక్ష వహిస్తాను, ఆ తర్వాత 2 రోజుల పాటు యజ్ఞం చేస్తాను, ఇలా 3 రోజుల పాటు ఇటు జలస్తంభన దీక్ష ఇటు యజ్ఞ దీక్ష ఈ 2 స్వీకరించాలనుకుంటున్నాను, దీనికి నాకు 2 పనులు నువ్వు చేసి పెట్టాలి, యజ్ఞం చేయడానికి నా దగ్గర దక్షిణ లేదు, దక్షిణగా నీ మెడలో ఉన్న ఆభరణం నాకు కంఠాభరణం అది నాకు ఇమ్మన్నాడు, మెడలో ఉన్న ఆభరణాన్ని సంస్కృతంలో కంఠాభరణం, ఇంగ్లీష్లో నెక్లెస్ అన్నమాట, నీ మెడలో ఉన్న కంఠాభరణం నాకు అది పుచ్చుకుని నేను నా మెడలో వేసుకుని ఈ నీళ్లలో దిగి ఓ పూటంతా జపం చేసుకుంటాను, నేను నీళ్లల్లో దిగి జలస్తంభన విద్యతో జపం చేసుకున్నంతసేపు నువ్వు నా ఆశ్రమానికి కాపలాకాయి. నా ఆశ్రమంలోకి వచ్చిన ఇంకా కొంతమంది చిన్నా చితగా రాక్షసులు వస్తున్నారు. రాక్షసుల్ని సంహరించే శక్తి మా లాంటి మునులకు ఉండదు. మేం కేవలం జపం చేస్తాం. నువ్వు జపం చేసే వాళ్ళకి ఆటంకం కలిగించే రాక్షసుల్ని చంపగలవు. కాబట్టి నా ఆశ్రమానికి నువ్వు కాపలాకాయి, నేను వచ్చేదాకా నేను జపం చేసుకొస్తాను, వచ్చాక నిన్ను పంపించేస్తాను, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనగానే మీరు ఏం చెబితే చేస్తాను, మా నాన్నగారు అదే చెప్పారు, అసలు నా బుద్ధి కూడా అటువంటిదే, మీ ఆశ్రమం ఎక్కడ అని అడిగి ఆయన ద్వారా ఆశ్రమం తెలుసుకుని ఆశ్రమం గుమ్మం దగ్గర ఈ ధనుస్సు గుర్రం పుచ్చుకొని కాపలా కాయడం మొదలెట్టాడు. వీడు వచ్చేదాకా కాపలా కాస్తానని ఆశ్రమం దగ్గర ఉన్నాడు. తర్వాత తన మెడలో ఉన్న కంఠాభరణం ఈ తాళకేతువుకి ఇచ్చాడు. తాళకేతు ఈ కంఠాభరణం తీసుకుని క్రమంగా వెళ్ళి ఈయన చూస్తూ ఉండగా నదిలో దూకాడు, గోమతిలో. ఇక దూకి అడుగు నుండిపోయాడు, రాలేదు. ఆయన జలస్తంభన విద్య తెలిసిన వాడు కదా, చాలాసేపు అందులో ఉంటాడు. ఆయన వచ్చేదాకా ఆశ్రమం చుట్టూ తిరుగుదామని ఈయన చుట్టూతో గిరికీలు కొట్టడం మొదలెట్టాడు. కొంతమంది కాపలా వాళ్ళు ఉంటారు. ఆ మధ్యన ఒక రాజుగారు కాపలా పెట్టుకున్నట్ట. కాపలా పెట్టుకుంటూ ఉంటే హఠాత్తుగా కాపలవాడు పొద్దున్నే వచ్చి, మహారాజా రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి, నాకు వచ్చిన కళ ఎప్పుడు కూడా నిజమవుతుందండి, ఆ కళ ప్రకారం మీ మీదకి ఎవరో దండయాత్రకు వస్తున్నారట, అటువంటి దండయాత్రకు వచ్చేటటువంటి వాడిని ఫలానా వాడి సాయంతో జయించండి అనగానే రాజుగారు వీడిని నమ్మాడు, అవతల వాడిని సాయం తెచ్చుకున్నాడు. అన్నట్టే శత్రువులు వచ్చారు, శత్రువుల్ని చంపాడు. చంపి చంపగానే కాపలవాడిని పిలిచి, నీ ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అన్నాడు, నీ పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అన్నాడు. అదేమిటి మహారాజా, నేను నా కళ చెప్పబట్టి కదా మీరు విజయం సాధించారంటే అందుకే తీసేశానరా, కాపలా కాసేవాడి కళ రావడం ఏంట్రా, నువ్వు రాత్రి కాపలా కాయాలి అంతేనా, నువ్వు నైట్ వాచ్మన్వి, రాత్రి కాపలా కాసేవాడి కళ రావడం ఏమిటి అంటే హాయిగా పడుకుని నిద్రపోతున్నావు అనమాట. కొంతమంది అంతే మహానుభావులు, నైట్ వాచ్మెన్గా నిద్రపోతారు, పురాణంలో నిద్రపోతారు, బస్సు ఎక్కితే నిద్రవుతారు, కారు ఎక్కితే నిద్రవుతారు. వీళ్ళకి నిద్ర ఎప్పుడు ఉండదో తెలుసుకోవాలి అని అప్పుడప్పుడు మా ఓటి వాళ్ళం అనుకుంటాం, కానీ అది తెలియదం కష్టం. పూర్వజన్మ సుకృతం, ఎప్పుడు పడితే ఎప్పుడు పిలిస్తే నిద్ర వస్తుందన్నమాట. బహుశా నిద్రాదేవి ఆశీర్వదించి భూలోకానికి పంపించుంటుంది, నువ్వు నా పుత్రుడివిరా అని. ఆ నిద్రా పుత్రులు ఇక్కడ పుడతారనమాట, లేకపోతే కాపలావాడు నిద్రపోవడం ఏంటి. కాబట్టి నువ్వు కాపలాకి పనికిరావు, కళ నిజమవచ్చు అది వేరే విషయం. కాబట్టి కళలు కానీ ఆ కళలు నాకు చెప్పు, ఆ ఉద్యోగం చేసుకో, నైట్ వాచ్మెన్గా వేరే వాడిని పెడతానన్నట్ట. రాత్రిపూట కాపలా కాసేవాడు పొరపాటున కంటి మీద కొనుక్కు లేకుండా కాపలా కాయాలి. ఆ పేట్రోల్ అనే పేరుతోటి తిరిగేటటువంటి పోలీసులు అలా తిరుగుతూ ఉండాలి తప్ప, చక్కగా కారు ఒక చోట ఆపి హాయిగా బ్యాక్ సీటు వాల్చుకొని నిద్రపోతే అది ఉద్యోగం కాదు, అది దుర్యోగం. కాబట్టి నేను ఈ మహానుభావుడు వచ్చేదాకా క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఆశ్రమం చుట్టూ గిరికీలు కొడుతూ కాపలా కాస్తా అని కోలయాసుడు ఈ తాళకేతు నీళ్లలో దిగి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఆ ఆశ్రమానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. ఇంకా అసలు చెరువుకేసి చూడడం మానేశాడు ఆ నదికేసి. ఈ తాళకేతుడు నీళ్లలో దూకి అదృశ్యమైపోయి అక్కడి నుంచి కోలయాసుడు రాజధానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు శత్రుజిత్తు, ఆయన భార్య పక్కనున్నది, మన కోలయాసుడి భార్య మదాలసు కూడా సభలోనే ఉంది. ఆ సమయంలో ఈయన వెళ్ళి అందరికీ ఆశీర్వచనం ఇస్తూ ఆ తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. ఏం ఏడుపండి బాబు, ఎందుకంటే ఏడుస్తున్నారు మహర్షులు, మీరు ఋషులకు ఏడుపు రాకూడదే అన్నారట అప్పటికే శత్రుజిత్తు మహారాజు గారు, ఆయన భార్య. ఏడవకేం చేయనండి, మీ అబ్బాయిని తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్ట. దాంతో ఈ తండ్రికి అనుమానం వచ్చి, మా అబ్బాయికి కోలయాసుడికి ఏమైందన్నాడు, అక్కట ఏమి చెప్పుదు మదాశ్రమ భూమి రుతధ్వజుండు పెంపెక్కిన విక్రమం గుణమునీశ్వర రక్షణ కేళినుండగా రక్కసుడొక్కరుండు కడురౌద్రమునంచను తెల్చి తాకి పేరుక్కున ఒక్క శూలమునుగ్రత జీరిన కూలెమేది నిన్. అయ్యో మహారాజా, ఓ రాణి, ఓ కొత్త కోడల, మీకొచ్చిన కష్టం చెప్పలేను, చెప్పక తప్పదు. ఈరోజు మీ అబ్బాయి గోమతీ తీరంలో ఉన్న మా ఆశ్రమానికి వచ్చాడు. మా ఆశ్రమంలో యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞాన్ని రక్షించమని ఋషులమందరం కోరాము. ఆయన యజ్ఞరక్షణ అనే దీక్షలో ఉండగా ఎక్కడి నుంచో ఒక భయంకర రాక్షసుడు వచ్చాడు. వాడి పేరు తాళకేతువట, పాతాళకేతువు యొక్క తమ్ముట్టవాడు. వాడు హఠాత్తుగా వచ్చి, మా అన్నను చంపుతావురా రుతధ్వజ అని పెద్ద శూలంతో మీ అబ్బాయి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. దాంతో మీ అబ్బాయి ఆ క్షణమే కింద పడి గిలగిలా కొట్టుకు చచ్చిపోయాడు. అలా చచ్చిపోతూ చచ్చిపోతూ తన మెడలో ఉన్న గొలుసు తీసి నాకు ఇచ్చి ఆనవాలుగా, ఓయ్ మహర్షి, మిమ్మల్ని రక్షిస్తూ ఋషుల రక్షణలో యజ్ఞరక్షణలో ప్రాణం విడిచిపెట్టాను అని మా తల్లిదండ్రులకి మా ఆవిడకి ఈ ఆభరణం ఇమ్మని నన్ను పిలిచి చెప్పాడు. ఆ సమయంలో నేను పక్కనే ఉన్నాను. పాప ఆయన చచ్చిపోతూ ఉంటే నా తొడ మీద కూర్చోబెట్టుకున్నాను. ఆయన గిలగిల్లాడి ఈ గొలుసు నా చేతిలో పెట్టాడు. ఆ తర్వాత చచ్చిపోయాడు ఆయన. మహారాజా, ఎంత దురదృష్టవంతుడి నేను! లోకాన్ని ధర్మబద్ధంగా పరిపాలించే మహానుభావుడైన నీ కొడుకు నా తొడ మీద తల పెట్టుకుని గిలగిల తనుకు చచ్చిపోయాడు. ఆ దృశ్యం కళ్ళారా చూశాను. ఇటువంటి దుర్యోగం ఎవరికి రాకూడదు. నేను అప్పుడు ఎందుకయ్యా గొలుసు అన్నాను. లేదు, నా మెడలో ఉన్న గొలుసు మీరు దక్షిణగా తీసుకోండి, మా అమ్మకి నాన్నకి ఈ విషయం చెప్పండి, నేను చచ్చాననే విషయం వాళ్ళకి ఆనమాలుగా తెలియాలంటే ఈ గొలుసు కావాలి, అందుకే గొలుసు ఇస్తున్నాను, ఈ గొలుసును ఆనమాలుగా చూపి నేను మరణించిన వార్త చెప్పండి అని కోరాడు ఆయన. అందుకే ఈ గొలుసు చేత్తో తీసుకున్నాను. ఇంతలో ఆశ్రమం దగ్గర ఉన్న ఋషులంతా యజ్ఞదీక్షలో రాక్షసుడి చేతిలో మరణించిన వాడి శవాన్ని రాజధానికి తీసుకెళ్లడం తప్పు, కాబట్టి ఇక్కడే తగలబెట్టేద్దామని ఆశ్రమ ప్రాంగణంలో మీ అబ్బాయి శరీరాన్ని చితి మీద పెట్టి దహనం చేశారు. తదనంతరం చితాభస్మం, ఎముకలు గోమతి నదంలో కలిపేశారు. పవిత్ర గోమతిలో మీ అబ్బాయి యొక్క చితాభస్మం కూడా నిమజ్జనం కూడా అయిపోయింది. ఇంకా తక్కిన కార్యక్రమాలు మీరు చేసుకోండి. అయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా మదాలస, పెళ్ళయి గట్టిగా నెలలాళ్ళు కూడా కాలేదు. ఈ కొద్ది రోజుల్లోనే నీకు వైధవ్యం తెచ్చిపెట్టాడు ఆ దుర్మార్గుడు రాక్షసుడు, వాడేం బాగుపడతాడులే అని ఈ విధంగా శాపనార్థాలు పెట్టి ఆ గొలుసు చేతిలో పెట్టాడు. ఏనంత పాపకర్ముడనో, నా ముందర నా ఎంతయును వనరింపంగా నాకు చూడవలసిన మానిని ఇంకేది తగవు నడుపుముదా నిన్. అమ్మాయి, నీ కష్టం నేను తొలగించలేను, అయినా ఒక తృప్తి నాకు కలిగింది నీ భర్తని. ఇదిగో ఈ నా తొడ మీద పడుకోబెట్టుకున్నాను, ఇక్కడే తల పెట్టుకొని గిజగిజలాడి చచ్చిపోయాడు. ఆయన మెడలో ఉన్న గొలుసు నీకు ఇవ్వగలిగాను. పాపాత్ముణ్ణి ఇలాంటి దృశ్యం చూశాను, నీ కష్టం తొలగించలేను, కానీ ఈ గొలుసే మీ ఆయన అనుకో, ఈ కంఠాభరణం స్వీకరించు, దీన్నే నీ భర్త కింద భావించి ఏదో రకంగా బ్రతుకు మరేం చేస్తాం అని ఆ గొలుసు ఆవిడ చేతిలో పెట్టి, మహారాజా ఇదిగో నమ్మకం కలిగిందా, ఈ గొలుసు తీసుకో, తపస్సు చేసుకునే నాకు ఈ సువర్ణాభరణంతో పని లేదు అని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, రాజుగారు గుండెలు బాదుకున్నాడు. ఎంత గొప్ప మహారాజుగారైనా, పరాక్రమవంతుడైనా, ఎంత క్షత్రియుడైనా, కొడుకు అందులో ఒక్కడే కొడుకు పరాక్రమవంతుడు, ఇలా హఠాత్తుగా ఇంత చిన్న వయసులో చచ్చిపోతే ఎంత బాధ. ఆనాటికి ఇంకా 22.5 సంవత్సరముల వయస్సు కలిగిన వాడు ఆయన. అంత చిన్న వయసులో చచ్చిపోవడంతో ఆయన కాసేపు దుఃఖించాడు, కన్నీళ్లు పెట్టుకోలేదు, కానీ నిశ్చేష్టుడై ఉండాడు. తల్లి ఆవిడ చాలా ఉత్తమురాలు, అందుకే కన్నీళ్లు పెట్టుకోకపోయినా ఆవేదన పొందింది. ఒక్క మదాలస మాత్రం హాయని ఏడ్చుచున్ వివశయై పల్లవింపగా, అయ్యో అని ఏడ్చింది, స్పృహ తప్పిపోయింది, మళ్ళీ లేచింది, కన్నీళ్లు కరిచింది, జుట్టు విరబోసుకుంది, గుండెలు బాదుకుంది. ఆ తర్వాత భర్త గారి కంఠాభరణం దగ్గరికి వెళ్ళింది, ఆ కంఠాభరణం చేత్తో తీసుకుంది, అది వక్షస్థలానికి తగిలించింది, అది సరిగ్గా ఆవిడ గుండెలకు తగలగానే టక్కన ప్రాణం విడిచిపెట్టి కింద చచ్చిపోయింది. ఆ క్షణమే చచ్చిపోయిందట. ప్రాణవాయువుల్గో ఈ ప్రచండ వాతహత పుష్పలతాకృతి కూలి మేదిని, ఆ క్షణమే సుడిగాలి వేసినప్పుడు చిన్న పువ్వెలా రాలిపోతుందో అలా రాలిపోయిందట నేల మీదకి. ఓ చోట పెద్ద గాలి వేసింది, అది మామూలు గాలి కాదు, ఒక ప్రభంజనం సుడిగాలి, తుఫాను గాలి. అలాంటి తుఫాను గాలిలో చిన్న పువ్వు ఎలా ఉంటుంది, టక్కన రాలిపోతుంది. మీరు చూసారో లేదో మందరారు పుష్పాలు అవి సాయంకాలానికి బాగా వాడిపోతాయి, వాడిపోయిన పువ్వు గాలి వీస్తే రాలి కింద పడిపోతుంది. అలా వాడిపోయిన పువ్వు సుడిగాలికి నేల మీద రాలిపోయినట్టుగా ఈ కంఠాభరణం తగలగానే డామ్ అనే శబ్దంతో కింద పడి ఆ క్షణమే చచ్చిపోయిందిట. అంతటి ప్రాణం కింద ప్రేమించింది ఆయన, అందువల్ల ఆయన చచ్చిపోతే ఉండలేక ప్రాణం విడిచిపెట్టేసింది. ఒక పక్కన కొడుకు పోయాడు, ఈ వార్త విన్న వెంటనే కోడలు పోయింది. దాంతో ఇక రాజుగారు గుండెలు బాదుకున్నాడు, అయ్యో కోడలాని దగ్గరకు వచ్చాడు, అప్పటికే ప్రాణం పోయినట్టు అర్థమైపోయింది దూరం నుంచి వాళ్ళకి. ఆవిడ సర్రని శబ్దంతో కింద పడడం, ఆ పడుతున్నప్పుడు తల దగ్గర శబ్దం అవ్వడం వాళ్ళు విన్నారు. కొంతమంది ఉంటారు ఉత్తములు, వాళ్ళు వాళ్ళు ప్రాణం విడిచిపెట్టినప్పుడు ప్రాణం ఈ పైనుంచి తల మీద నుంచి పోతుంది. ఈ తలపైన ఉన్న ఈ భాగాన్ని సహస్రార కమలము అంటారు. మహాయోగ సాధకుల యొక్క ప్రాణం ఇక్కడి నుంచి లేస్తుంది. ఆ లేచినప్పుడు ఇక్కడ సుర్ అని ఒక శబ్దం వస్తుందన్నమాట. అందుకే కొంతమంది చచ్చిపోయినప్పుడు మనకు తెలుస్తుంది ఆ శబ్దం. యోగులు మరణిస్తే చిన్న శబ్దం వచ్చి ఇక్కడి నుంచి ఈ రంధ్రం పగిలి ప్రాణం వెళ్ళిపోతుంది. తక్కిన వాళ్ళ ప్రాణాలు కింద నుంచో పై నుంచో ముక్కుల్లోంచో నోట్లోంచో మలమూత్ర ద్వారాల్లోంచో పోతాయి. కానీ ఈవిడ యోగిని, మహాత్ములు గంధర్వరాజు అయిన విశ్వావసుడి కూతురు, అటువంటి పరమపతివ్రత అవడం వల్ల భర్త మరణవార్త వినగానే ఈ పై నుంచి ప్రాణం పోయింది. ఆ శబ్దం వల్ల రాజుగారికి చచ్చిపోతుందని అర్థమైపోయింది, రాణికి అర్థమైంది. వాళ్ళు పట్టుకునే లోపే ఆవిడ కింద పడిపోయింది. ఈ లోపు అంతఃపురంలో ఉన్న పరిచారకులు వచ్చారు, ఆవిడ్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. కళ్ళు మూసుకుపోయాయి, చేతులు స్తంభించాయి, కాళ్ళు స్తంభించాయి, ముక్కులోంచి నోట్లోంచి ఎక్కడ మాట వరస కూడా గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం లేదు. పూర్తిగా శరీరం కట్టెలా బిగుసుకుపోయింది. అయినా ప్రాణం పోయిన ఈ స్త్రీ బ్రతికున్నట్టే కనపడుతుందట. పోయింది ప్రాణం, అయినా చచ్చిపోయినట్టు కాకుండా నిద్రిస్తున్నట్టుగా ఉంటుందట. కొంతమంది ఉత్తములు చచ్చిపోతే వాళ్ళ శరీరాలు శవాల్లో ఉండవు, ఏదో నిద్రపోతున్నారేమో అన్నట్టుగా ఉంటుంది. కొంత నిద్రపోతే పోయినట్టున్నాడు ఉంటారు, అదొక యోగం. వాడు బతికే ఉంటాడు కానీ నిద్రపోతుంటే శవమా అన్నట్టు అనిపిస్తుంది. ఈవిడ శవమై ఉండి కూడా శివంలో కనపడిందిట. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏడ్చారు. కొందరు కోడలా అన్నారు, కొందరు యువరాణి అన్నారు, మరి కొంతమంది స్నేహితురాలా అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సంబోధించి గుండెలు బాదుకుని ఏడ్చారు. మొత్తం అంతఃపురం అంతా ఆక్రందనలతో నిండిపోయింది, భయంకరమైన రోదనలతో నిండిపోయింది. అప్పుడు రాజుగారు అన్నాడు, ఓ పరిజనులారా, మనం ఎంత ఏడ్చినా ఈ ఉత్తమ స్త్రీ ఇక బ్రతకదు. ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడవడం దండగ, ఏడవడం వల్ల మరణించిన వారు బ్రతికేటట్టయితే మనం ఏడవచ్చు. ఒక ఆయన పోయాడు, ఆయన కోసం అయ్యో పోయావా అయ్యో పోయావా అని ఏడిస్తే వాడు ఎప్పటికైనా బ్రతికొచ్చేటట్టయితే ఏడవడం వల్ల లాభం ఉన్నది. మనమెంత పిలిచి పిలిచి ఏడ్చినా, ఎలుగెత్తి అరిచినా ఇక ఈమె రాదు. అందువల్ల జ్ఞానులు మరణించిన వారి కోసం శోకం పొందరు, అజ్ఞానులు చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. ఈ సంసారం అధ్రువం, శాశ్వతం కాదు. పుట్టడం, పెరగడం, మరణించటం, ఇది సృష్టి ధర్మం. ఇది ఇవాళ మొగ్గ, ఆ మర్నాడు పుష్పం, ఆ తర్వాత రాలి కింద పడిపోతుంది. మొగ్గగా ఉన్నది పువ్వవడం దాని ధర్మం, పువ్వు రాలిపోవడం దాని ధర్మం. ఈ సృష్టిలో ప్రాణులంతా కూడా ముందు పుడతారు, పెరుగుతారు, సంసారంలో ప్రవేశిస్తారు, సంపాదిస్తారు. నేనంటాడు, నా పెళ్ళం అంటాడు, పిల్లలంటాడు, కుటుంబం అంటాడు, ఇల్లు అంటాడు. క్రమంగా వీడు అలా అనుకునేలోపు వీడే నిల్లు అయిపోతాడు, ఇల్లు లేదు వీడు నిల్లు. ఈ విషయం గ్రహించిన జ్ఞానులు ఈ జనన మరణ సంసారానికి ఏమాత్రం దుఃఖం చెందరు. అధ్రువంపు సంసారంపు నందుగల్గు అఖిల సంబంధముల అనిత్యత తలంప మనకు ఆరడినిట్లు రోదనము చేత తగవు కాదని చూచేత తత్వమూర్తి. జ్ఞానం కలిగి మీరంతా కూడా శోకం నుంచి బయటపడండి. ఈ సంసారం అధ్రువం, శాశ్వతం కాదు. మన సంబంధములు కూడా ఈ క్షణం ఉంటాయి, రేపుండవు. ఈ సంబంధాలు కూడా అంతేనండి. అబ్బెబ్బే మేము చాలా స్నేహితులం అండి, జీవితంలో విడిపోమంటారా, అది ఉట్టి మాట. ఇవాళ మిత్రులు, రేపు శత్రువులు. మనం చూడడంలా కలిసి కలిసి పోటీ చేస్తారు, ఆ తర్వాత తోసుంటా తోసుంటా అని తిట్టుకోట్లా. మన కళ్ళ ముందు ఎంతమంది తిట్టుకుంటున్నారు. ఉట్టి అబద్ధం, శాశ్వతమైన మైత్రి లేదు, శాశ్వత బంధం లేదు. ఎప్పుడు ఎవడు ఎవడితో విరోధిస్తాడో తెలియదు. అటువంటి ఈ సృష్టిలో నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు, నా వాళ్ళు అనే ఈ మమకారం విడిచిపెట్టి పుణ్యాత్ముల్ని ప్రశంసించి వారికి చెయ్యవలసిన కర్మకాండలు చెయ్యాలి. నేను మనస్సులో నా కుమారుడి కోసం, నా కోడలి కోసం ఇంకా శోకించను. ఎందువల్ల? నా కుమారుడు మహాత్ముడు, చిన్నప్పటి నుంచి పవిత్రంగా బతికాడు, విద్యను నేర్చుకున్నాడు, పరాక్రమవంతుడయ్యాడు, భయంకర రాక్షసుల్ని వధించాడు, ఎంతోమందికి యజ్ఞాలలో రక్షణ కల్పించాడు, మరెంతోమంది స్త్రీలను కాపాడాడు, చివరికి రాక్షసుణ్ణి సంహరిస్తూ యజ్ఞరక్షణలో ప్రాణం విడిచిపెట్టాడు. యుద్ధంలోకి వెళ్ళాక ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం విడిచిపెడతాడు. అలాగే రాక్షసుడి చేతిలో చచ్చిపోయాడు. అటువంటి ఉత్తముడి కోసం శోకించకూడదు. ఇంకా కోడలి కోసం ఏడుద్దాం అనుకున్నాను, కానీ ఈ కోడల్ని చూశాక గౌరవం పెరిగింది. భర్త పోయిన మరణ వార్త వినగానే టక్కున గుండెకి చచ్చిపోయే యోగం ఎంతమందికి పడుతుంది? యావజ్జీవితం ఈవిడు బతికుండా అయ్యో పోయావా అని జీవితాంతం వైధవ్యంతో కుమిలిపోతూ ఉంటే ఆ దృశ్యం చూడగలమా? ఆ దృశ్యం కంటి ముందు నుంచి అదృశ్యమవుతుందా? అవ్వదు. కాబట్టి ఈవిడ నశ్యత్వం పొందింది, నశించిపోయింది. ఈ పుణ్యదంపతుల్ని మనం సాగనంపుదాం. వాడు ఎలాగో అక్కడ తగలబడ్డాడు, ఈవిడ దహనం చేద్దాం, ఇద్దరికీ కలిపి పిండ ప్రదానాలు చేద్దాం, కర్మకాండాలు చేద్దాం, వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేద్దాం. అసలు ఈ నా కుమారుడి చావుకి మూలకారకుణ్ణి నేనే కదా. ఇంట్లో హాయిగా విహరిస్తున్నవాణ్ణి, కుమార గుర్రం ఎక్కు, తిరుగు, ఋషుల్ని కాపాడు, రాక్షసంహారం చెయ్యి, ప్రజారక్షణ చెయ్యి అన్నాను. ప్రజారక్షణ ప్రభు ధర్మం అన్నాను. నా మాట మనస్సులో పెట్టుకున్నాడు. తండ్రి ఆజ్ఞని పరిపాలించిన వాడికి నరకం ఉండదు, మోక్షం వస్తుంది. అందువల్లే పితృదేవుని ఆజ్ఞ శిరస్సున వహించి ప్రజారక్షణ చేసి రాక్షసుడి చేతిలో మరణించిన ఆ పుణ్యాత్ముడు ఖచ్చితంగా వైకుంఠానికి పడతాడు, కృతార్థుడు అతడు. అసలు మన వంశం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి కొడుకులు పుట్టినప్పుడు. ఓ మంచి కొడుకు పుట్టాలి, తండ్రి పేరు నిలబెట్టాలి, ప్రజల కోసం ప్రాణం ఇవ్వాలి. అటువంటి కొడుకు, ఇటువంటి కోడలు పుట్టినందుకు ఆనందమే ఇస్తున్నాను. అందులో విప్రార్థం, విప్రుల కోసం శరీరం విడిచిపెట్టాడు వీడు. పతిమృతి విన్న మాత్ర నిజ భావము తద్గతమైన దాన సువ్రత ఇటు ప్రాణముల్ విడిచి గ్రక్కున్న భర్తను గూడగా శుభస్థితిమయి చన్న ఈ సతి విచిత్ర చరిత్రము దుఃఖహేతువే. పతి కడవంగ దైవతము భామల్ల కెందును కల్గనేర్చునే. పతి మరణ వార్త విన్నంత మాత్రం చేతనే చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నువ్వు లేకపోతే నేను ఉండలేనో అని ఏడుస్తారు చాలామంది. మనం ఎంతమందిని చూడలేదండి, ఏమండి మీరు లేకపోతే ఎలా బతుకుతామండి, కాస్త కాఫీ వండర్రా అంటుంది. అది అంతలోనే కాఫీ తాగితే కానీ ఏడవడానికి ఓపిక లేక అలా నిమిషంలోనే ఏడుపులోంచి కాఫీలోకి ఇడ్లీలోకి రాకుండా ఎలా ఉంటారు? నేను నిజంగా నా చిన్నప్పుడు చూశాను, మా ఊళ్ళో అంతా కూడా గణపురంలో పక్కన చాలామంది ఉండేవారు. ఎంతోమంది ఉత్తమ స్త్రీలను చూశాను, ఉత్తమ పురుషులను చూశాను. అందులో ఒక ఆవిడ, ఏమండి ఇంక నేను బతకలేను బాబోయ్, మీరు లేకపోతే ఎలా బతుకుతాను అని మధ్యలో ఏమందో తెలుసా, రోజు డజన్ ఇడ్లీ వేసుకుని చెరువు ఆరు తినేవాళ్ళం, ఇప్పుడు ఆ డజను నేను ఒక్కదాన్నే తినలేక చచ్చిపోతున్నానండి అండి. ఆవిడ బాధ అది, డజన్ ఇడ్లీ వేసుకునేవారట, ఓ 12 ఇడ్లీ చెరువు ఆరు తినేవారట, రేపటి నుంచి డజన్ ఇడ్లీ నేను ఒక్కదాన్ని ఎలా తినండి బాబు, అందులో నెయ్యి వేసుకుని చట్నీ వేసుకుని. ఇదో ఒక విచిత్రమైన ఏడుపులు ఉంటాయి. పోనీ ఆరిడ్లీయే తినొచ్చుగా ఆయన, లేకపోతే ఆరిడ్లీ వేసుకోవచ్చుగా, అలా కాదట ఆయన వాటా కూడా వీడే తినాలి, తినలేక చావాలి కదండి నేర్చిన వాళ్ళు ఉంటారు. మరి అది అమాయకత్వమో లేకపోతే మరేమిటో తెలియదు. నేను ఇలా నిజంగా చెబుతున్నాను, ఇలాగే విన్నాను. విని మా నాన్నగారి దగ్గరికి వచ్చి, చిన్నవాడిని కదా 8 ఏళ్ళు, నాన్నగారు 12 ఇడ్లీ వేసుకుని నేను ఎలా తిన్నాను అనే బదులు 6 ఇడ్లీ నాకు పెట్టచ్చు కదండి అన్నాను. అంతేపేది వాళ్ళు ఆయన కోసం వేసుకుంటుంది, 6 6 ఆవిడే తినాలట, ఆయన ఆత్మ శాంతిస్తుందిట, నువ్వు తింటే శాంతించదురని ఆయన అంది. ఓహో ఇదే అనుకున్నాను నేను, మా తండ్రి గారు వేడా పడగల అన్నారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఇతరుల కోసం ఏడుస్తాం అనుకుంటాం కానీ ఏమీ ఇతరుల కోసం ఏడం 4 రోజులపైగా అన్నీ మర్చిపోతాం. అది మర్చిపోవడం ధర్మం కూడా. నిజంగా మర్చిపోకపోతే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎలా ప్రాణం విడిచిపెట్టగలుగుతాం? నిజంగా చెప్పరా, మా నాన్నగారు లేకుండా ఒక్క క్షణం ఉండలేను అని నా యావజ్జీవితం అనుకునేవాడిని. అయ్యో నాన్నగారు మీరు లేకపోతే నేను ఉండను బాబోయ్ అంటే నవ్వి, నేను మా నాన్నగారి విషయంలో అలాగే అనుకున్నాను, ఆయన పోతే నేను బతకలేదని ఆయన, నేను పోయినా నువ్వు కూడా వెళ్ళి గుంటూరు ప్రాణం చెప్పుకుంటావు అన్నారు ఆయన. అలాగే 2001లో పోయారు, అప్పుడే 17 ఏళ్ళు మరి ఇలాగే ఉంటున్నావు లేదా, ఏం చేస్తామండి మరి, ఎవరి కోసం ఎవరం పోం. అందువల్ల సాధారణముగా ప్రేమ అనేది మనస్సులో ఉన్నంత మాత్రం చేత శరీరత్యాగానికి అది పనికిరాదు. కానీ ఈ పుణ్యాత్తురాలు అలాగే అదే పతి మరణ వార్త విరీవనగానే పడిపోయింది. అటువంటి పుణ్యాత్మురాల కోసం ఏం శోకిస్తాను, ఈవిడ మరణం దుఃఖం కాదన్నాడు ఆయన. భూమండలంలో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఒక 2 ఏళ్ల క్రితం ఏలూరులో భర్త చచ్చిన పావు గంటకి భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోవడం విన్నాం కానీ ఇంకొక ఆయన చెప్పిన రెగ్యులర్గా మా పీఠానికి వచ్చేవాడు ఆయన. పీఠానికి వచ్చేవాడి కంటే అండం కంటే కూడా కేసరపల్లి ఇంటి పేరు, మాణిక్యాలరావు గారు ఆయన పేరు. ఆయన మిథునకుల గోత్రం అయింది, చాలా ఉత్తమమైనటువంటి కుటుంబం. ఆ ఇంట్లో నేను ఏలూరులో కొత్తల్లో ఉద్యోగానికి వచ్చిన కొత్తల్లో 92 నుంచి 96 వరకు 4 ఏళ్ళు ఏకధాటిగా పురాణం చెప్పేవాడిని. వీలున్నంత వరకు, ఊళ్ళో ఉన్నంత వరకు ఆ ఇంట్లో పురాణం చెప్పేవాడిని. ఆవిడ అచ్చుమాంబ గారు అని పిలిచేవారు. అచ్చమాంబ కాదు, అచ్యుతాంబ అన్నాను నేను. అచ్యుతుడికే అమ్మ వినువని. ఆయన పేరు మాణిక్యాలరావు గారు, చంటిబాబు అనేవారు. ఆ ఇద్దరు ఎంత ఉత్తములంటే, ఇంకా వాళ్ళ గురించి పొగట్టడానికి మానవ మత్తుడు సరిపోడు. ఆది దంపతులు లాంటి వాళ్ళు, యశోదా నందులు లాంటి వాళ్ళు, పెట్టడం తప్ప తిట్టడం ఎరగని వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. కేసరపల్లి వారి ధర్మసత్రం అని వాళ్ళ తాతగారు కేసరపల్లి ఆంజనేయులు గారు ఒక సత్రం కట్టారు. ఎందుకు చెప్తున్నా వినండి. ఆ చంటిబాబు గారి ఇంట్లో నేను పురాణం చెబుతూ ఉండేవాడు కదా, ఆవిడ పోయిందండి. ఆవిడ పోయిన 2వ రోజు 3వ రోజును ఆ భార్యను అలాగే తలుచుకుని ఆయన ప్రాణం విడిచిపెట్టేశాడు. పరమ పౌరాణికుండి నేను, నేనే ఆశ్చర్యపోయాను. ఆ భార్య లేకుండా నేను ఉండను, ధర్మపత్ని. ఏ భర్త చచ్చిపోతే భార్య అంత బెంగెట్టుకుంటుంది, భార్య చచ్చిపోతే భర్త కూడా అలాగే బెంగెట్టుకోవాలి. దాంపత్య జీవితంలో ఇద్దరూ అరమరికలు లేకుండా అంత ప్రేమతో ఉండాలి అని పలికి ఆవిడ పోయాక ఎక్కువ కాలం లేడు ఆయన, ఆయన విడిపోయాడు ఆయన. నేను కళ్ళారా చూశాను. నేను ఇద్దరు కోసం భాగవత సప్తాహం చేసి ధారపోశాను కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి కూడా ఉన్నారు కొంతమంది, ఏ జన్మలోనూ ఒక గొప్ప బంధం ఉంటుంది. అటువంటి దంపతులు భార్య పోతే భర్త, భర్త పోతే భార్య పోతారు.